ஸ்ரீ பகவான் விசிஷ்டத. ஆங்கில மூலம் கே. சுப்பிரமணியம். அனுவாதம் பிங்களி சூரியசுந்தரம். ஸ்ரீ பகவான் ரமண மகர்ஷி ஈ சதாப்தபு விலக்ஷண மூர்த்தி. வாரி அசலு பேரு வெங்கடராமன். 1879 తమిళనాడులోని తిరుచ్చుళిలో జన్మించారు. మేటి ఆటగాడే కాని శ్రద్ధాళువైన విద్యార్థి కాడు. ఒకసారి ఒక బంధువు తాను అరుణాచలం నుండి తిరిగి వచ్చానని చెప్పగానే అరుణాచలమన్న మాట విన్నప్పుడు పులకరించాడు. ఆ పేరు వారిని సమ్మోహితులను చేసింది. ఆ తరువాత ఎంతో కాలం పిదప వారు ఎవరికీ తెలియకుండా నా మనస్సుని అపహరించావు అరుణాచల అంటూ ఆలపించారు. 16వ ఏట మధురలో ఉండగా ఒకనాడు వారికి మరణానుభూతి కలిగింది. తాను చనిపోవనున్నట్లనిపించింది. అట్లా అనిపించగానే పెద్దగా గోల చేయలేదు, వైద్యుణ్ణి పిలిపించుకోలేదు. చావు అంటే ఏమిటో తనకు తానే తెలుసుకుందామని నిశ్చయించుకున్నారు. మృత్యువు తన భౌతిక కాయానికే కాని లోనున్న ఆత్మకి మాత్రం కాదని గ్రహించారు. ఈ అనుభవం గురించి వారిట్లా చెప్పారు. మధురను శాశ్వతంగా నేను విడవటానికి దాదాపు 6 వారాల ముందు నా జీవితంలో ప్రగాఢమైన మార్పు సంభవించింది. అది ఎంతో హఠాత్తుగా జరిగింది. మా వాళ్ల ఇంట మేడమీద గదిలో ఒంటరిగా కూర్చున్నాను. నాకెప్పుడూ సుస్థి చేయలేదు. ఆనాడు మామూలుగానే ఉన్నాను, కానీ మృత్యు అంటే విపరీతమైన భయం నన్ను పెనవేసుకుపోయింది. అట్లా జరగటానికి ఏ కారణమూ నాకు కనపడలేదు. భయానికి కారణమేమిటో తెలుసుకుందామని అనిపించలేదు. నేను చనిపోతాను అని మాత్రమే అనిపించింది నాకు. అయితే ఏం చెయ్యాలి అని ఆలోచింపసాగాను. డాక్టర్ని సంప్రదిద్దామని కానీ, ఎవరినైనా పెద్దల్ని కానీ స్నేహితులని కానీ సలహా అడుగుదామని కానీ తోచలేదు. ఆ సమస్యకి పరిష్కారమేమిటో నేనే వెంటనే చేసుకోవాలనుకున్నాను. భయం వల్ల మనస్సు అంతర్ముఖమైంది. స్పష్టమైన పదజాలంతో కాకపోయినా నన్ను నేను ఇట్లా ప్రశ్నించుకున్నాను. సరే, చావు వచ్చింది, దీని అర్థమేమిటి? చనిపోవటమంటే ఏమిటి? శరీరం చనిపోతుంది అనుకుంటూ నా ఆలోచనకి కొంత సహజత్వం ఇవ్వటానికి నిజంగానే చనిపోయినట్లు ప్రవర్తించాను. అంటే శరీరాన్ని చాచి బిగుసుకుపోయాను. ఒక శవం వలె అయిపోయాను. ఊపిరి బిగపట్టాను. ఏ శబ్దమూ ఆఖరికి నేను అన్న పదం కూడా బయటకు రాకుండా ఉండేటట్లు పెదవులని బంధించాను. ఈ శరీరం చనిపోయింది. ఈ కట్టెని శ్మశానానికి తీసుకొని పోతారు. అక్కడ తగులు పెడతారు. బూడిద అయిపోతుంది. కానీ శరీరం చనిపోయినంత మాత్రాన నేను చనిపోయానా? నేను అంటే ఈ దేహమేనా? నేను అన్నది నిశ్శబ్దంగా నిశ్చేష్టంగా ఉన్నా అది సజీవంగానే ఉన్నట్టు, నేను అన్నది పలుకుతున్నట్టు నాకు తెలుస్తూనే ఉంది. అంటే ఈ శరీరాన్ని అధిగమించిన ఆత్మను నేననమాట. శరీరమైతే చనిపోతుంది, కానీ ఆత్మకి చావులేదు. అంటే అమరమైన ఆత్మని నేననమాట. అదంతా క్రమబద్ధమైన ఆలోచన వలె నాకు తట్టలేదు. సజీవ సత్యం వలె హఠాత్తుగా నాలో మెరిసింది. చింతన వ్యాసంగానికి అతీతమై స్పష్టంగా స్ఫురించింది. నేను అన్నది ఒక్కటే పరమసత్యం. సచేతనమైన శరీర వ్యాపకమంతా ఆ నేను చుట్టూ జరుగుతుంటుంది. అప్పటి నుండి ఆ నేను అన్న దానిపైనే కేంద్రీకరించాను. మృత్యువంటే భయం ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ క్షణం నుండి అవిచ్ఛిన్నంగా ఆత్మలో లీనమైపోయాను. ఈ అనుభవం కలిగిన తరువాత వెంకటరామన్కి లోక వ్యవహారంలో ఆసక్తి తగ్గిపోయింది. చదువు పట్ల, తన పరిసరాల పట్ల శ్రద్ధ సన్నగిల్లింది. మీనాక్షీదేవి ఆలయానికి వెళ్ళి నటరాజ విగ్రహమెదుట నిలబడినప్పుడు ఆనందబాష్పాలు జలజలా వర్షించేవి. సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుని సన్నిధిలో నిలబడేవాడిని. 63 శివయోగుల వలె నాకు తన పట్ల అకుంఠిత భక్తి కలికేట్లు అనుగ్రహించమని అప్పుడప్పుడు వేడుకునేవాడిని. సాధారణంగా ఏ ప్రార్థననూ చేసేవాడిని కాను. నా అంతరంగం విశ్వంలో అంతర్గతమైన దానిని స్పృశించేది. దీనికి చిహ్నంగా కళ్ళ వెంట నీళ్లు కారేవి. అవి ఏ రకమైన సంతోష విషాదాలకి ఫలితాలు కావు. అత్యధిక సమయం ధ్యానంలో గడిపేవారాయన. అన్నగారికి ఇది నచ్చగా విసుక్కునేవారు. దీనికి మనసు చివుక్కుమని వెంకటరామన్ ఇల్లు విడిచి తిరువణ్ణామలైకి వెళ్ళిపోయారు. తన జనకుని వెతుక్కుంటూ వెళుతున్నానని ఒక చీటీ వ్రాసిపెట్టారు. ఆ చీటీలో ఇంకా, నా తండ్రి ఆజ్ఞానుసారం ఆయన్ని వెతుక్కుంటూ వెళుతున్నాను. దీని గురించి ఎవ్వరూ చింతింపనవసరం లేదు. దీని జాడ తెలుసుకోవటానికి ఏ విధమైన ఖర్చు చేయనక్కర్లేదు. నా కాలేజీ జీతం కట్టలేదు. 2 రూపాయలు ఇందులో జతపరచాను అని ఉంది. ఈ ఉత్తరం నేనుతో ప్రారంభించి మధ్యలో ఇదిగా మారి చివరికి సంతకం కూడా లేకుండా అంతమొందుతుంది. వెంకటరామన్ 1896 సెప్టెంబర్ 1వ తేదీన తిరువణ్ణామలై చేరారు. అప్పటికి వయస్సు 17 సంవత్సరాలు. తిరువణ్ణామలైకి మధుర నుండి బయలుదేరినప్పుడు అన్నగారు తన కాలేజీ జీతం కట్టమంటూ ఇచ్చిన 5 రూపాయలలో 3 రూపాయలనే తీసుకున్నారు. ఇది మధుర నుండి తిండివనం చేరటానికి సరిపోయే పైకమని ఊహించారు. అక్కడి నుండి తిరువణ్ణామలైకి ఎట్లా చేరాలన్న చింతే లేకపోయిందాయనకి. అరుణాచలునికి పూర్తిగా అంకితమైపోయి ఆయన పైనే భారం వేశారు. మనమైతే డబ్బునంతా తీసుకునేవాళ్లమే. పరిస్థితులు సానుకూలం కాకపోతే తిరుగు ప్రయాణానికైనా పనికి వస్తుందని అరుణాచలుడు తనని తిరస్కరిస్తాడన్న సంశయ లేశం కూడా లేకపోయింది శ్రీ భగవాన్కి. తిరువణ్ణామలై చేరగానే శ్రీ భగవాన్ అరుణాచలేశ్వరుని ఆలయంలో దర్శించి తన రాకను విన్నవించుకున్నారు. ఆ తరువాత అయ్యంకుళం తటాకానికి వెళ్ళి తనకి కిలూర్ గ్రామంలో ముత్తుకృష్ణ భాగవతర్ గారి భార్య ఇచ్చిన పిండి వంటల పొట్లాన్ని పారవేశారు. తనకి తరువాతి భోజనం ఎక్కడా ఎప్పుడు దొరుకుతుందా అన్న తలంపే లేకపోయిందాయనకి. అరుణాచలుడే అన్నీ చూసుకుంటాడన్న ధైర్యం. తన పంచని చింపేసి ఒక్క కౌపీనం మాత్రం మిగుల్చుకున్నారు. 2వ కౌపీనానికి సరిపడ్డ బట్ట కూడా ఉంచుకోలేదు. పోనీ మిగిలిన బట్టని తుండుగా ఉపయోగించుకోవచ్చని ఆయన కనిపించలేదు. తన కనీస అవసరాలని మాత్రమే చూసుకున్నారు. ఆ 17 సంవత్సరాల యువకుడు ఆ క్షణంలో ఇహన్ నుండి పరానికి లంఘించి ఈ ప్రపంచపు ధూళిని సైతం విసర్జించాడు. వైరాగ్యం, త్యాగం, శరణాగతి అంటే ఇదే. వేదాలలో, ఉపనిషత్తులలో కల పరమోత్కృష్ట విలువలన్నిటికీ శ్రీ భగవాన్ రూపం. మన ఋషి పరంపరకు చెందినవారాయన. ఆయన స్వేచ్ఛాజీవి. అదే స్వేచ్ఛని అందరికీ ఇచ్చేవారు. ఆయన ఎప్పుడూ దేనినీ కోరలేదు. తన కోసం ఏ పనిని చేసి పెట్టమని ఎప్పుడూ ఎవ్వరినీ అడగలేదు. అత్యధిక సమయం మౌనంగా ఉండేవారు. ఆ మౌనంలోనే అనిర్వచనీయమైన శాంతిని విరజిమ్మేవారు. వారు అన్ని విధాల అసాధారణులే అయినా అతి సామాన్యమైన జీవనం గడిపేవారు. దీనిని వదులుకోండి, దానిని వదులుకోండి అంటూ ఎవ్వరికీ సలహానిచ్చేవారు కాదు. కానీ నేను చేస్తున్నానన్న భావాన్ని మాత్రం వదులుకోమనేవారు. ఆయన అద్భుతాలకు, సిద్ధులకు అంత ప్రాధాన్యమిచ్చేవారు కాదు. ఆయనకి ఆత్మసాక్షాత్కారమే ప్రధానం. ఆత్మసాక్షాత్కారమంటే దేనినో కొత్తగా పొందటం కాదు, ఆవహించిన అజ్ఞానాన్ని వదులుకోవటమే. మహర్షికి ఆత్మజ్ఞానమప్రయత్నంగా కలిగింది. అప్పటికీ వారికి వేదాల గురించి కానీ ఉపనిషత్తుల గురించి కానీ ఏమీ తెలియదు. పెరియ పురాణం అనే తమిళ గ్రంథం ఒక్కటే వారికి పరిచితం. ఈ గ్రంథంలో 63 శివయోగుల జీవిత చరిత్రలు చిత్రింపబడ్డాయి. 16వ ఏట ఆయన మృత్యువుని మార్కొన్నప్పుడు ఆత్మసాక్షాత్కారమైంది. బ్రహ్మమంటే ఏమిటో తెలియని స్థితిలో పరబ్రహ్మాన్ని అందుకున్నారాయన. మనకి ఆ పదం గురించి బోలెడంత తెలుసు, కానీ అదేమిటో తెలియదు. అరుణాచలేశ్వర ఆలయ ప్రాంతాల కొంతకాలం గడిపి తరువాత అరుణగిరిని ఆశ్రయించారు వారు. తన పరిసరాల పట్ల ఉదాసీనంగా ఉండేవారు. ఆయన తపస్సు చేస్తున్నట్లే కనబడేవారు, కానీ చేసేవారు కారు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన తరువాత ఇంకా పొందవలసినదేముంది? తపస్సు చేయవలసిన అవసరమేముంది? ఒకసారి నేను భోజనం చేసేవాణ్ణి కాను, అందువల్ల నేను ఉపవాసమున్నాననేవారు. నేను మాట్లాడేవాణ్ణి కాను, అందువల్ల నన్ను మౌని అనేవారు అన్నారు. మౌనస్వామిగా వారు ప్రఖ్యాతులయ్యారు. ఆధ్యాత్మిక సమాశ్వాసానికై వారిని దర్శించటానికి దేశ విదేశాల నుండి ఎందరో వచ్చేవారు. ఎల్లవేళలా వారి దర్శనం లభించేది. వారికి ఏకాంతమే లేకపోయేది. వారికి ఎడమ చేతిపై 1948లో వ్రణం లేచింది. దానిని వారు ఉపేక్షించారు. భక్తుల కోరికను మన్నించి 3 సార్లు శస్త్రచికిత్స చేయించుకున్నారు. శరీరం పట్ల వారి ఉదాసీన వైఖరిని, ప్రశాంతతను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. వారికి చికిత్స చేసిన ఒక డాక్టరు, శ్రీ భగవాన్కి వచ్చిన వ్రణం సూది ఆకారం గల క్యాన్సర్. ఇది అల్నార్ నరం నుండి ఉద్భవించి ఉంటుంది. ఇది ఎంతో బాధని, పోటుని కలిగించే వ్రణం. కానీ శ్రీ భగవాన్ మాత్రం తన చేతి మీద పురుగులు పైకి కిందకి పాకుతున్నట్లు అనిపిస్తోందని అనేవారు. అంతటి బాధను ఆ శరీరం తనది కాదన్నట్టు శ్రీ భగవాన్ ఎట్లా భరించేవారో ఆశ్చర్యం వేసేది. బాధ పెడుతోందా అని అడిగినప్పుడల్లా శ్రీ భగవాన్ ఏమీ లేదనేవారు అని చెప్పారు. వారి వ్రణం నుండి నెత్తురు కారుతుండటం చూసి భక్తులు దుఃఖిస్తే ఆయన నవ్వుతూ, ఎందుకు విచారం, నెత్తురు పోనీయండి, అది కెంపు వంటిది, శమంతకమణి వలె ఇది కూడా రోజు బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది, ఎటొచ్చి ఆ బంగారం పచ్చగా ఉండేది, ఇది ఎర్రగా ఉంది, అంతే తేడా, చూడండి ఎట్లా కారుతోందో అనేవారు. ఆ పుండు మానేట్టు చేసుకోండని ఏ భక్తుడైనా ప్రాధేయపడితే ఆయన, నాకు దానికి సంబంధమేమిటనో, నేనేం చేయగలననో అనేవారు. జబ్బు నుండి కోలుకోవాలని సంకల్పించండి అని ఏ భక్తుడైనా ప్రార్థిస్తే ఆయన, ఈ సంకల్పం చేయవలసినదెవరు అనేవారు. నేను వెళ్ళిపోతున్నానని అంటున్నారు, నేనెక్కడికి వెళ్ళగలను, నేనిక్కడే ఉండేది అనేవారు. మహర్షి 1950 ఏప్రిల్ 14న రాత్రి 8:47 అరుణాచలంలో లీనమైపోయారు. అదే సమయానికి ఆకాశాన ఒక తోకచుక్క దేశంలో పలుచోట్ల కనబడింది. తిరువణ్ణామలైలోని ఆశ్రమంలోనూ, శ్రద్ధాళువులైన భక్తుల హృదయాలలోనూ మహర్షి ఉనికి ఈనాటికీ బలీయంగా తెలుస్తూనే ఉంటుంది. వారు ఎప్పటివలే కావలసిన వారికి సులభులే, అవధులు లేని కేంద్రమైపోయారు వారు. మహర్షి అసాధారణమైన లక్షణాలలో ముఖ్యమైనది అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండడం. వారిని దర్శించటానికి నియమిత వేళలంటూ ఏమీ ఉండేవి కావు. వారిని దర్శించటానికి ఎవరి అనుమతి అవసరమయ్యేది కాదు. సాధారణంగా ఎవరికైనా రోజులో 1 గంటల సేపైనా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఎవరూ మనకి అంతరాయం కలిగించకూడదనుకుంటాం కాసేపు. కానీ నిరంతరం అంతరాయాలున్నా ఏమాత్రమూ వ్యాకులత చెందని వారు మహర్షి. ప్రారంభ దశలో భక్తులు వారి చుట్టూ పడుకునేవారు. ఆయన రాత్రివేళల లేచి బయటకి వెళ్లవలసి వస్తే ఆ భక్తుల మధ్య నుంచి ఎంతో జాగ్రత్తగా వెళ్లేవారు. ఎంతో బలవంతం మీద ఒక భక్తుడు ఇచ్చిన టార్చీ లైటుని తీసుకున్నారు. కానీ ఆ దీపాన్ని ఎవ్వరికీ ఇబ్బంది కలుగని విధంగా వాడేవారు. రాత్రిళ్ళు బయటకు వెళ్లవలసి వచ్చేప్పుడు ఆ లైటుని నేల మీద పడేటట్లు వేస్తే అక్కడ పడుకున్న వారికి నిద్రాభంగం కలుగుతుందని పొట్ట మీద పడేటట్టు వేసుకునేవారు. ఇతరులంటే అంత శ్రద్ధ వారికి. ఈ శ్రద్ధ మానవులకే పరిమితం కాదు, పక్షుల పట్ల, జంతువుల పట్ల, మొక్కల పట్ల కూడా ఈ శ్రద్ధనే చూపేవారు. ఒక్కోసారి కుక్కలు కూడా వారితో పాటు గదిలో పడుకోబోతే అవి గదిని పాడు చేస్తాయని కొందరు విసుగుకునేవారు. మహర్షి రాత్రివేళ కుక్కలని బయటకు తీసుకుని వెళ్ళేవారు, అవి కాలకృత్యాలు తీర్చుకోవటానికి. కుక్కలు, పిచుకలు, నెమళ్ళు, ఉడుతలు, కోతులు, గోవులు అన్నీ వారి దగ్గరకు వెళ్ళేవి. ఆయన వాటితో మాట్లాడేవారు. అవి కూడా వారి మాట ప్రకారం నడుచుకునేవి. పాముని కూడా చంపటానికి అనుమతించేవారు కారు. వాటి నివాస స్థలానికి మనం వచ్చాం, వాటిని మనం కాపాడాలి అనేవారు. వారి సన్నిధిలో కోతులు కూడా నెమ్మదిగా ఉండేవి. ఒకసారి ఒక కోతి వారిని ధ్యానమందిరంలో చేరబోయింది. చుట్టూ ఉన్నవాళ్లు ఆ కోతిని తరిమివేయబోయారు. అయినా ఆ కోతి వారిని సమీపించి తన బిడ్డను వారికి చూపించింది. అప్పుడు మహర్షి, మీరు మీ పిల్లలని మనుమలని తీసుకొస్తున్నట్లు అది మీలాగానే తన బిడ్డని నాకు చూపటానికి వచ్చింది, కానీ మీరు దానిని ఆపటానికి ఎందుకు ప్రయత్నించారు అని ప్రశ్నించారు. కోతి వారి దగ్గర కాసేపు ఉండి ఎంతో సంతోషంగా తిరిగి వెళ్ళిపోయింది. ఉడుతలు వారి చేతుల నుండి రకరకాల పప్పులను తీసుకు తినేవి. సర్వ ప్రాణులకు తన ప్రేమని అందించేవారు ఆయన. గురువులకు సేవ చేసిన శిష్యుల గురించి మనమందరం విన్నాం, కానీ శిష్యులకు సేవ చేసిన విశిష్ట గురువు వీరు. తెల్లవారుజామున 2 గంటలకే వారు వంటింట్లోకి వెళ్ళి కూరలను తరిగేవారు, పచ్చళ్లను రుబ్బేవారు. వారు ఏ వంటకాన్ని చేసినా ఎంతో రుచిగా ఉండేది. వారికైతే రుచులు లేవు, కానీ భక్తుల పట్ల ప్రేమతో వంటను రుచిగా చేసేవారు. సంపూర్ణమ్మ అన్న ఆవిడ శ్రీ భగవాన్కి వంట పనుల్లో సహాయపడేది. ఆమె ఇట్లా అనేవారు, వారికి వంట చేయటం బాగా వచ్చు, వారు చేసినవి ఎంతో రుచిగా చూడటానికి అందంగా ఉండేవి. ఆయన చేసే వంట తీరుని చూస్తే ఆయన భోజన ప్రియులేమో అనిపిస్తుంది, కానీ అట్లా కానే కాదు. విస్తరిలో వడ్డించిన వాటినన్నిటినీ కలిపివేసి, అంటే కూర, పులుసు, తీపి పిండి వంట అన్నీ తనకి జిహ్వ అంటూ ఏమీ లేనట్టు నోట్లో పడేసుకునేవారు. రుచిగా చేసిన వంటకాలను అట్లా కలగా పులగం చేసి నోట్లో వేసుకోవటం ఏమీ బాగులేదని ఎవరైనా అంటే, ఇన్ని రకాలు ఎందుకు, సాదాగా ఉంటే సరిపోదా అనేవారు. వంట చేసేప్పుడు వారు చూపే శ్రద్ధ అంతా మాకోసమేనని స్పష్టమయ్యేది. అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలనేవారు. వంట పని చేసేవారందరికీ వంట పని కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవంలాగా అయిపోయేది. వండేప్పుడు కూరల మీద మూత పెట్టాలి, అప్పుడే కూర రుచిని పోగొట్టుకోకుండా తినటానికి రుచిగా ఉంటుంది. అలాగే మనస్సు విషయంలో కూడా దానిపై మూత పెట్టి మెల్లగా సెగ చూపాలి, అప్పుడే మనిషి భగవంతునికి అర్పితుడవటానికి అర్హుడవుతాడు అనేవారు. వారు దేనిని వృధా కానిచ్చేవారు కాదు. బియ్యపు గింజ కానీ ఆవ గింజ కానీ కింద పడి ఉంటే దానిని తీసి దులిపి వంటింట్లో డబ్బాలో వేసేవారు. ఒక బియ్యపు గింజ గురించి అంత శ్రమ ఎందుకని అడిగితే, ఇది నా పద్ధతి, నా సంరక్షణలో అన్నీ ఉన్నాయి, దేనిని వృధా కానివ్వను, ఈ విషయాలలో నాకు చాలా పట్టింపుంది, నాకే పెళ్ళై ఉంటే ఏ స్త్రీ అయినా సరే నాతో వేగలేక పారిపోయేది అన్నారు. మరొకసారి, ఇదంతా అరుణాచలేశ్వరుని సొత్తు, దీనిని జాగ్రత్త చేసి ఆయన బిడ్డలకు నేను ఒప్పగించాలి అనేవారు. వంటకి పనికి వస్తాయని మనం ఊహింపనైనా ఊహించలేని వాటిని కూడా, అంటే అడవి మొక్కలను, చేదు దుంపలను, ఘాటైన ఆకులను తీసుకొని మంచి రుచిగల వంటకాలని తయారు చేసేవారు. ఒకసారి మహర్షి చేతుల మీద బొబ్బలు వచ్చాయి. విశ్వనాథస్వామి అనే భక్తుడు వంట పని తాను చూస్తానన్నాడు, కానీ ఆ పుళ్ళని పట్టించుకోనవసరం లేదంటూ మహర్షి ఎంతో కష్టమైన పనులు చేసేవారు. ఆ భక్తుడు దీనిని సహించలేక ఒకనాడు మహర్షి కంటే ముందే లేచి వెళ్ళి వంటింట్లోని పనిని ఏ చప్పుడు కాకుండా చేసేశాడు. తీరా మహర్షి వంటింట్లోకి వెళ్ళేటప్పటికీ పని అంతా పూర్తి అయిపోయింది. ఏమిటి జరిగిందని మహర్షి వాకబు చేయగా, విశ్వనాథస్వామి పనినంతా చేసేశారని తెలిసింది. వారేమీ మాట్లాడలేదు. విశ్వనాథస్వామి ఎదురుపడ్డప్పుడు అట్లా ఎందుకు చేయవలసి వచ్చిందని ప్రశ్నించారు. చేతిపై బొబ్బలు ఉన్న మహర్షి పచ్చళ్లను రుబ్బటం చూసి సహించలేకపోయానని విశ్వనాథస్వామి చెప్పారు. అప్పుడు మహర్షి, మొదట్లో కొన్ని సంవత్సరాల పాటు నేను తిండికై బిచ్చమెత్తుకున్నాను, కానీ ఇప్పుడు నేనేమీ ఇవ్వకుండానే భోజనం పెడుతున్నారు, దీనికి అర్హత గడించుకోవటానికి ప్రతిగా నేను కొంతైనా సేవ చేయవద్దా, నేనివాళ ఏ సేవనీ చేయలేదు, సరే మీ ధోవతినివ్వండి ఉతికి పెడతాను అన్నారు. విశ్వనాథస్వామికి కళ్ళనీళ్ల పర్యంతమయ్యింది. అప్పటినుండి శ్రీ మహర్షి పనులలో జోక్యం కలిగించుకోలేదాయన. 1940 ప్రాంతాలలో కొందరి భక్తులకు మహర్షికి మధ్యాహ్నం వేళ 12 నుండి 2 వరకు కాసేపైనా విశ్రాంతి ఉండాలని తోచింది. ఈ 2 గంటల సేపు మహర్షి వద్దకు ఎవ్వరూ వెళ్లకూడదని ఇతర భక్తులను కోరారు. ఈ ఏర్పాటు చేసే ముందు ఎవ్వరూ మహర్షిని సంప్రదించలేదు. మధ్యాహ్నపు వేళ ఎవ్వరూ తమ వద్దకు రావటం లేదని గమనించి మహర్షి సంగతేమిటని ఒక పరిచారకుడిని అడిగారు. భక్తులెవ్వరూ మధ్యాహ్నపు వేళ 2 గంటల సేపు మహర్షి సన్నిధికి రాకుండా ఏర్పాటు జరిగిందని చెప్పాడు. వెంటనే మహర్షి హాలు బయటకి వచ్చి కూర్చున్నారు. నా దగ్గరికి భక్తులు ఎల్లవేళలా వస్తూనే ఉంటారు. కొందరు వేచి ఉండలేరు. వాళ్ళు నన్ను కలుసుకోకుండా మీరు చేస్తే నేనే వెళ్ళి వాళ్ళని కలుసుకుంటాను. మీరు గది తలుపులనైతే మూయగలరు, కానీ నన్ను గదిలో బంధించలేరు కదా అన్నారు. నియమోల్లంఘనం ఆయనకు ఇష్టం లేకపోయినా ఇతరులకు ఇబ్బంది కలిగించటం ఆయనకి ఎప్పుడూ నచ్చలేదు. ఇతరుల అవసరాల పట్ల వారికి అంత శ్రద్ధ ఉండేది. అమెరికా దేశస్థురాలు ఒక ఆమె ఆశ్రమానికి వచ్చింది. ఆమెకు నేల మీద మఠం వేసుకు కూర్చోవటం చేతకాక కాళ్ళు మహర్షి వైపు చాచి కూర్చున్నది. భారతీయ సంప్రదాయ ప్రకారము అట్లా కూర్చోవటం అగౌరవ సూచకమని ఆమె ఎరుగదు. ఒక భక్తుడు ఆమెను సమీపించి ఇతరుల వలనే కాళ్ళు ముడుచుకు కూర్చోమని చెప్పాడు. మహర్షి దీనిని గమనించి ఆమెకు మన పద్ధతి ప్రకారం కూర్చోవటం కష్టం కాబట్టి ఆమెను బలవంతం చేయటం తగదన్నారు. ఒక పరిచారకుడు ఆమె అట్లా కూర్చుండటం అగౌరవ సూచకమన్నాడు. వెంటనే మహర్షి, ఓహో అట్లాగా, అయితే నేను కాళ్ళు చాచుకు కూర్చోవటం వల్ల ఇతరులని అగౌరవపరుస్తున్నానన్నమాట. నువ్వు చెప్పింది నాకు వర్తిస్తుంది కదా అంటూ ఒక రోజంతా మఠం వేసుకు కూర్చున్నారు. వారు తిరిగి మామూలుగా కాళ్ళు చాచుకు కూర్చునేటట్లు చేయటానికి ఎంతమంది భక్తులు వేడుకోవలసి వచ్చిందో. ఒకసారి వంటింట్లో ఏదో ప్రత్యేకమైన వంట చేయటాన్ని గమనించి విషయమేమిటని మహర్షి వాకబు చేశారు. బహిష్టు అయిన ఒక వితంతువు కోసం ఆ వంటని చేస్తున్నారని తెలిసి ఆమె మాత్రం వేరే భోజనం ఎందుకు చేయాలి? అందరికీ పెట్టే భోజనమే ఆమెకి మాత్రం ఎందుకు పెట్టకూడదు? బహిష్టు అవటం పాపమా? ఆమెకి కూడా అందరికీ పెట్టే భోజనమే పెట్టమని హెచ్చరించారు. ఇతరుల పట్ల కరుణ, శ్రద్ధ ఎంత అవసరమో కూడా చెప్పారు. వారి దృష్టిలో ఆధ్యాత్మిక జీవనానికి ప్రథమ సోపానం ఇతరుల పట్ల శ్రద్ధని చూపటం. స్త్రీలకు ప్రత్యేకంగా మహర్షి ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. స్త్రీ సాంగత్యం సాధనకి అవరోధమని వారు ఎప్పుడూ అనలేదు. సంసార జీవితాన్ని విడిచి సన్యాసం స్వీకరించమని ఆయన ఎవ్వరినీ ప్రోత్సహించలేదు. సన్యాసం అంటే నేను అన్న భావాన్ని, అంటే వ్యక్తిత్వాన్ని త్యజించటం. నున్నగా గుండు చేయించుకుని కాషాయ వస్త్రాలు ధరించటం కాదు. గృహస్థు తాను గృహస్థు నన్న భావాన్ని వదులుకుంటే అతడు సన్యాసి అయినట్లే. కాషాయ వస్త్రాలు వేసుకుని ఊరూరు తిరుగుతూ తాను సన్యాసిని అనుకునేవాడు సన్యాసి కానే కాడు అన్నారు. కామవాంఛని నిర్మూలించటమెట్లా అని ఎవరో అడిగినప్పుడు మహర్షి, శరీరమే నేను అన్న భావాన్ని తుడిచిపెట్టటం వల్ల. ఆత్మకు లింగభేదం లేదు, నీవు దేహానివి అని నమ్మటం వల్ల, ఇంకొకరిని కూడా దేహంగా చూడటం వల్ల లింగభేదం ఉద్భవిస్తుంది. కానీ నీవు దేహానివి కావు, నీ నిజతత్వంలో జీవించు, అప్పుడు లైంగిక వాంఛ ఉండదు అని చెప్పారు. స్త్రీలు కూడా ఆత్మవిచారం చేసుకోవచ్చని మహర్షి అన్నారు. విముక్తులైన పురుషులను సమాధి చేసినట్టే విముక్తులైన స్త్రీలను కూడా చేయాలని మహర్షి అన్నారు. వారు ఇతరులతో బాటే భోజనం చేసేవారు. ఇతరులకు ఎంత వడ్డిస్తే తనకీ అంతే చాలనేవారు. ఏమాత్రమూ ఎక్కువ తీసుకునేవారు కారు. తన కోసం ఏ విధమైన ప్రత్యేక ఏర్పాటుని వారు సహించేవారు కారు. మహర్షి కోసం చ్యవనప్రాసను ప్రత్యేకంగా చేయించి సమర్పించాడు ఒక భక్తుడు. అతని మనస్సు నొచ్చుకోకుండా ఉండాలని మహర్షి 1-2 రోజులు ఆ లేహ్యాన్ని సేవించి ఆ తరువాత దానిని అందరికీ పంచిపెట్టించారు. అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా తనకి ఏ విధమైన ప్రత్యేక భోజనము వద్దనేవారు. అందరికీ సమానంగా అన్నిటినీ పంచాలనేవారు. నాకు మంచిదైతే అందరికీ మంచిదే అనేవారు. వారి నిరాడంబరత అనుపమానం. దాని గురించి దిలీప్ కుమార్ రాయ్, వారికి గల ఆత్మవిస్మృతి నన్ను ముగ్ధుణ్ణి చేసేది. వారి నడతలో ఏ విధమైన కృత్రిమము కనబడేది కాదు. నాకు ఇతరుల మెప్పు పొందాలన్నట్టు ఏమాత్రమూ నడుచుకునేవారు కారు. వారి మహనీయత ఎంతో సహజంగా దివ్యంగా కనబడేది. సంధ్యా సమయంలో ఆకాశం వలె మహనీయులంతా ఎట్లా నడుచుకుంటారో, ఎట్లా నడుచుకోవాలో మనం ఊహించుకుంటాం. అవన్నీ అప్రధానమన్నట్లు ఒక్క చిరునవ్వుతో ప్రక్కకు తోసివేసేవారు అన్నారు. వారు విద్వాంసులు కారు, కానీ తమ తమ సందేహాలను నివృత్తి చేసుకోవటానికి ఎందరో పండితులు వారిని ఆశ్రయించేవారు. తనకు తానుగా వారేమీ వ్రాయలేదు. వారు ఇతరుల కోర్కెపై వ్రాసినదంతా చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథమవుతుంది. వారి మాతృభాష తమిళం, కానీ వారు తమిళంలోనే కాక సంస్కృతంలో, మలయాళంలో, తెలుగులో కూడా సమ్మోహితం చేయగల కవితలను చెప్పారు. మూడు భాషలను భక్తుల వద్ద నేర్చుకున్నారు. ఆయా భాషా కోవిదులు వారి కవిత్వమాధుర్యానికి ఆశ్చర్యపోయేవారు. మహర్షి సరసులు, హాస్యప్రియులు. వారిని దర్శించటానికి చిన్నతనంలో వారికి పాఠం చెప్పిన పంతులు తిరువణ్ణామలైకి వచ్చారు. మహర్షి తన రచననొక దానిని ఆయనకు చూపారు. ఆయన మెచ్చుకుని దానిలోని కొన్ని పద్యాల గురించి ఎన్నో ప్రశ్నలు వేశారు. అప్పుడు మహర్షి అందరినీ చూసి, ఈయన బడిలో వేస్తుండే ప్రశ్నలకి సమాధానం ఇయ్యలేక భయపడి మధుర నుండి పారిపోయి వచ్చేశాను, మళ్ళీ నన్ను ప్రశ్నించటానికి ఇంత దూరం వచ్చారు ఈయన చూడండి అన్నారు. మహర్షి మహా పొదుపరి. తన కవితలన్నీ వార్తాపత్రికల అంచుల మీద వ్రాసేవారు. పూజకై విరివిగా పుష్పాలను, పత్రాలను త్రుంచటం సహించేవారు కారు. నేల మీద ఒక గింజ పడినా దానిని తీసి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేవారు. ఒకసారి వారి కౌపీనం కొంచెం చిరిగితే దగ్గరలో ఉన్న పొదకి వెళ్ళి దాని ముళ్ళును తుంపి దానికి చిన్న బెజ్జం పెట్టి సూదిలాగా చేసుకున్నారు. కౌపీనం నుంచే నూలుపోగును తీసి తాను తయారు చేసిన సూదితో చిరుగును కుట్టుకున్నారు. వారు అత్యధిక సమయం మౌనంగా ఉండేవారు. ఆ మౌనంతోనే అందరి సందేహాలు తీర్చేవారు. వారి మౌనం మానసికం, వారి వాక్కు శుద్ధ చైతన్య జనితం. డంకన్ గ్రీన్లెస్ మహర్షిని అనేక పర్యాయాలు దర్శించి ఇట్లా వ్రాశారు, వ్యక్తిత్వమంటూ లేకుండా పోవటమే సహజ స్థితి. అటువంటి స్థితిని వీరి సమ్ముఖంలో పొందగలుగుతాం. నాకు అదే జరిగింది, జరగవలసింది అదే. వారు విరజిమ్మే కరుణ కాలాతీతమైన ఆనంద సాగరంలోకి మనల్ని తీసుకుపోతుంది. ఇటువంటి శక్తిగల వేరొక మానవుడిని నేనెరుగను. ఏ రచనైనా ప్రారంభించేప్పుడు ఆ రచన సవ్యంగా పరిసమాప్తి చెందాలంటూ భగవంతుని ఆశీస్సులను కోరుతూ మంగళశ్లోకం వ్రాయటం పరిపాటి. సాధారణంగా ఒక మంగళశ్లోకాన్నే వ్రాస్తారు, కానీ ఉళ్ళదు నార్పదు 40 శ్లోకాలలో సత్యం అన్న రచనకి మహర్షి 2 మంగళశ్లోకాలు వ్రాశారు. మొదటి శ్లోకం ఉళ్ళదు అంటే సంస్థితమైనది అన్న మాటతో ఆరంభమవుతుంది. 2వ శ్లోకం మరణ అంటే చావు అన్న మాటతో ప్రారంభమవుతుంది. మొదటిది ఉన్నదాని గురించి చెప్తే 2వది లయమైన దాని గురించి చెప్తుంది. సాధారణంగా మరణం అన్న మాట అమంగళకరమంటారు. మరణ అన్న పదాన్ని మంగళ శ్లోకంలో వాడిన వారిలో మొట్టమొదటి వారు మహర్షే అయి ఉంటారు. వారికి ఆత్మసాక్షాత్కారం అవటమే మృత్యు అనుభవసిద్ధమవటం వల్ల సంభవించింది. ఈ కారణం చేతనే వారు మరణం గురించి మంగళశ్లోకం వ్రాసి ఉంటారు. అందరికీ మరణమంటే దేహాంతం అవటమే, కానీ వారికి ఆ అనుభవం వల్ల దేహాత్మబుద్ధి, అహంకారం అంతమైనాయి. అందువల్ల వారికి మరణం శుభప్రదమైంది. మరణం గురించి మంగళశ్లోకం వ్రాయటంలో అబ్బురమేమిటి? రమణ అన్న మాట మరణలో ఉండటం గమనార్హం. మనం మరణం గురించి చింతించేప్పుడు రమణ గురించి కూడా చింతించాలి. అప్పుడు మృత్యుభయం మాయమైపోతుంది. మహర్షికి ఇంకొక లక్షణం ఉండేది. వారు ఎవ్వరినీ మాటలతో గాని చెయ్యెత్తి కానీ దీవించేవారు కారు. మనమే ఆశ్రమానికి వెళ్ళినా అక్కడ గురువు భక్తులకు ప్రసాదాలివ్వటం ఆశీర్వదించటం చూస్తూ ఉంటాం. శ్రీ భగవాన్ అట్లా చేసేవారు కారు. ఎవరిని రమ్మనేవారు కారు, పొమ్మని అనేవారు కారు, ఫలానా పని చేయండని ఎవ్వరికీ చెప్పేవారు కారు. అయినా వారి దర్శన మాత్రాన కలిగే మనశ్శాంతి కోసం ఎందరో వారి దగ్గరకు వెళుతుండేవారు. శ్రీ భగవాన్ ఇతరులలో తనను, తనలో ఇతరులను చూచేవారు. అందువల్ల ఆశీర్వదించేవారు కానీ, ఆశీర్వచనాన్ని అందుకోవలసిన వారు కానీ లేకపోయేవారు. తాను ఎవ్వరికీ గురువును కాననేవారు, అట్లాగే తనకెవ్వరూ శిష్యులు కారనేవారు. నిర్మలమైన అద్వైత స్థితిలో ద్వైభావం శూన్యం. గురు శిష్యుల ప్రసక్తే రాదు. వారు ఆ మాటలను అనటమే కాకుండా అట్లాగే నడుచుకునేవారు. వారు తిరువన్నామలైలో 54 సంవత్సరాలు గడిపారు. కానీ తన దేహానికి ఏ విధంగా సంస్కారం చేయాలో, ఎక్కడ సమాధి చేయాలో ఎవరికీ చెప్పలేదాయన. వారి మమతారాహిత్యం అంత పరిపూర్ణం. శ్రీ భగవాన్ కాలాతీతులు కానీ వారు దేనికి వేళ తప్పేవారు కారు. భోజనాలకు సమయమయ్యిందని గంట మోగితే వారు ఏమి చెప్తున్నా ఆపేసేవారు. తన కోసం ఎవ్వరూ వేచియుండకూడదని వారి నియమం. చాలా మట్టుకు మౌనంగానే ఉండేవారు. ఆ మౌనంతోనే పలికేవారు. మౌనం అంతరాయం లేని వాగ్ధాటి అనేవారు. వారి మాటలు ఆశ్రమానికి వచ్చిన వారికి కానీ, మానవులకి కానీ పరిమితం కాదు. మౌనంగానే సందేహ నివృత్తి చేసిన శ్రీ దక్షిణామూర్తి వారు మౌనం కేవలం పెదవులకే చెందినది కాదని, అది మనస్సుకి సంబంధించినదని శ్రీ భగవాన్ అనేవారు. తాను సమాధిలో ఉన్నానని గాని లేనని గాని శ్రీ భగవాన్ ఎప్పుడూ చెప్పేవారు కారు. వారు ఎప్పుడూ నిజతత్వంలోనే ఉండేవారు. ఆ స్థితిలో ఉంటూనే ఎన్నో రకాల పనులను చేసేవారు. వారు సహజ సమాధిలో ఉండేవారు. నా బాల్యంలో యవ్వనంలో మహర్షి వద్దకు ఎన్నోసార్లు వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా అనిర్వచనీయమైన శాంతిని పొందేవాడిని. వారి సమక్షంలో అన్ని వాంఛలు సంశయాలు మాయమైపోయేవి. నన్ను రమ్మని గాని పొమ్మని గాని వారెప్పుడూ అనలేదు. కానీ వారిని ఎంతో అయిష్టంగా విడిచి వెళ్ళేవాడిని. వారికి రాజకుమారులు పామరులు సాగిలపడి మ్రొక్కడం చూచాను. అందరినీ ఒకే విధంగా చూచేవారాయన. ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలని, దానికి మార్గం ఆత్మవిచారమేనని మహర్షి నొక్కి చెప్పేవారు. ఆత్మవిచారం కష్టమనేవారికి సంపూర్ణ శరణాగతిని సూచించేవారు. తమకి ప్రపత్తి కలదనుకున్న వాళ్ళెందరో అన్నీ తమకి సానుకూలంగా జరుగుతాయని ఎదురుచూస్తారు. కానీ ప్రపత్తి అంటే మంచిని చెడుని ఒకే విధంగా స్వీకరించటానికి సంసిద్ధమవ్వటమని మహర్షి అనేవారు. అటువంటి శరణాగతి కలిగినప్పుడు సంతోషించటానికి కానీ విచారించటానికి కానీ అహం అంటూ ఏదీ ఉండదు. నిజానికి శరణాగతిలో అహం ఆత్మలో లీనమైపోతుంది. వ్యక్తికి సంకల్పమంటూ ఏమీ ఉండదు. మతానికి మతాచారాలకి మహర్షి అతీతులు. వారి ప్రవచనాలు తేలికైనవి, సుశాస్త్రీయమైనవి. అన్వేషకుడెవరో తెలుసుకో, నీవెవరవో గుర్తెరుగు. నీవు ఆనంద స్వరూపుడవు, కానీ ఈ దేహమే నేననుకోవటం వల్ల బాధపడుతున్నావు. అన్నిటికీ మూలం ఆత్మే. ఆత్మవిచారం వల్ల మనస్సుని ఆత్మలో లీనం చేయి. అప్పుడే ప్రపంచంలో ఎంతో ప్రకాశమానంగా వ్యవహరించగలుగుతావు. అహం ఆత్మలో లీనమైనప్పుడు ప్రకాశమానంగా భాసిస్తుంది. శ్రీరమణ మహర్షి కొత్తగా దేనిని ఉపదేశించలేదు. వారు అద్వైతమూర్తిగా జీవించారు. ఎవరికైనా వ్యాకులపాటు కలిగితే మహాత్మాగాంధీ వారిని శ్రీరమణాశ్రమానికి వెళ్ళి ఆధ్యాత్మిక పునరుజ్జీవనం పొందమనేవారు. ప్రపంచంలో ఢసిపోయిన మానవాళికి మహర్షి ఒక దివ్యౌషధం. ఆత్మసాక్షాత్కారానికి శుద్ధ చైతన్య స్థితికి మార్గం చూపారు వారు. వారు బోధించిన మార్గంలో మత ప్రసక్తి లేదు. అది అందరికీ అవలంబనీయమే. గృహస్థుకైనా సన్యాసికైనా ఏ కర్మకాండ లేని సూటి అయిన మార్గమది. తన జీవన విధానం వల్ల, తన ఉపదేశం వల్ల ఆత్మానుభూతి పొందటం సుసాధ్యమని నిరూపించారు వారు. తిరువన్నామలైలోని ఆశ్రమానికి వెళ్లే సత్యాన్వేషకులు ఎప్పటి వలే ఇప్పటికీ మహర్షి దివ్య సన్నిధిని అనుభవిస్తారు. సుప్రసిద్ధ మానసిక శాస్త్రవేత్త కార్ల్ యంగ్ తన గ్రంథం ఆత్మాన్వేషణ ద వే టు ద సెల్ఫ్లో మహర్షి గురించి ఇట్లా వ్రాశారు. భరతఖండపు నిజమైన బిడ్డ శ్రీరమణ, వారి జీవితం స్వచ్ఛం విలక్షణం. ధవళకాంతుల భారతంలో తేజోమూర్తులు వారు. భారతదేశపు స్నిగ్ధరూపం మానవజాతిని విముక్తులను చేసే చేయగల వీచిక యుగయుగాల గీతిక. దీనిని శ్రీరమణ జీవితంలో ఉపదేశాలలో చూడగలం. శ్రీరమణుని జీవితము ఉపదేశము భారతీయులకే కాక పాశ్చాత్యులకు కూడా ఎంతో ముఖ్యం. అవి మానవులకు ఆసక్తిదాయకాలే కాదు, అపస్మారకంలో విశృంఖలతో దారి తప్పుతున్న మానవాళికి హెచ్చరికలు కూడా. శ్రీరమణ మహర్షి ఆవశ్యకత నేడు ఎంతో ఉంది. మతం పేర పొరపాట్లు హత్యాకాండలు జరుగుతున్నాయి. జొనాథన్ స్విఫ్ట్ అన్నట్లు ఒకరి పట్లనొకరు ద్వేషం పెంచుకోవటానికి సరిపడినంత మతం ఉంది మనకు. ఒకరినొకరు ప్రేమించుకోవటానికి కావలసినంత మతం లేదు. మత మౌఢ్యం వల్ల తీవ్రంగా నష్టపోయాం. మతం గురించి చింతించవద్దనేవారు మహర్షి, కానీ మతం గురించి భగవంతుని గురించి చింతించేదెవరో తెలుసుకోమనేవారు. అన్వేషకుడెవరో అన్వేషించమనేవారు. సాధన వల్ల అన్వేషకుడే ఆత్మ దైవము శుద్ధ చైతన్యము అని తెలుస్తుందనేవారు. మనమంతా ఎన్నో వ్యాపకాలలో నిమగ్నమైపోయి నిర్విరామంగా ఉంటాం. ఎవరో ఉన్నట్టు మన దినచర్య ఎందరినో కలిసికోవటంతో సరిపోతుంది. కానీ మనల్ని మనం కలిసికోవటానికి సమయం దొరకదు. మహర్షి బోధించిందదే. నిన్ను నువ్వొక్కసారి కలిసికొని నీవెవ్వరివో తెలుసుకో. దీనికి మహర్షి సూచించిన మార్గం హేతుబద్ధమైనది, తేలిక అయినది. ఇంతకంటే ఉత్తమమైన మహనీయమైన సుసంపన్నమైన జీవితాన్ని చేరుకోమ్మంటూ వారు ఆహ్వానిస్తున్నారు.